మహాభారతంలో 18 పర్వాల్లో చిట్టు చివరి చిన్న చిన్న పర్వాలు ఉన్నాయి, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ. ఈ పర్వాల ద్వారా కూడా మానవుడు ఏ విధంగా నడుచుకోవాలనో, ఏమి నీతిని గ్రహించాలనో, ఎలా జీవనాన్ని కొనసాగించాలనో, ఎలా ధర్మబద్ధంగా ఉండాలనో తెలియజేయటం జరిగింది. అందులో మొట్టమొదట మౌసల పర్వం, ఇది మహాభారతంలో 16వ పర్వం మౌసల పర్వం. మౌసల అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ముసలం అనేటువంటి దాని నుంచి మౌసల అని వచ్చింది. మహాభారత యుద్ధం అయిపోయింది తర్వాత చాలా కాలానికి ఒక రోజున శ్రీకృష్ణుడిని దర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో విశ్వామిత్రుడు, కణ్వుడు, నారదాది మహర్షులు అందరూ కూడా ద్వారకా నగరానికి విచ్చేశారు. అలా ద్వారక్కి రాగానే యదుకుమారులు శ్రీకృష్ణునికి, జాంబవతికి పుట్టినటువంటి సాంబుడికి గర్భవతి వేషం వేశారు స్త్రీగా. ఆ వేషం వేసి వాళ్ళందరూ కూడా కాస్త అహంకారంతో, కొద్దిగా గర్వంతో, కాస్త పెద్దల్ని తిరస్కరించేటువంటి బుద్ధితోటి అప్పటికే ప్రారంభమైందన్నమాట పత్రం. అందుకని అలాంటి బుద్ధితోటి ఈ మహర్షుల దగ్గరికి అదిగో ఆ సాంబుణ్ణి తీసుకొని వచ్చారు స్త్రీ వేషం వేసి. వాళ్ళకి నమస్కారం చేయించారు. అంటున్నారు మహర్షులతో, మహర్షులారా, ఈమె బబ్బురిని భార్య, బబ్బురుడికి పుత్ర సంతానం కావాలని చాలా కోరికగా ఉంది, మరి అతని యొక్క అపేక్ష నెరవేరుతుందో లేదో మాకు తెలియదు. మీరేమో మహర్షులు, మహాత్ములైనటువంటి వారు, ఈమె గర్భంలో ఉన్నదేదో మీరు ఖచ్చితంగా తెలుసుకోగలరు, ఎందుకంటే మీరు త్రికాల జ్ఞానులు గనక. కనుక ఎవరిని ప్రసవిస్తుందో మీరే చెప్పాలి అన్నారు. వాళ్ళ యొక్క దుర్బుద్ధికి, అవిధేయతకి, మోసానికి, వంచనకి, పెద్దల పట్ల తిరస్కార భావానికి బాగా తీవ్రంగా కుపితులైనటువంటి మహర్షులు వాళ్ళతో ఇలా అన్నారు, దురాచారులైన ఓ యాదవ కుమారులారా, భగవానుడు శ్రీకృష్ణుని పుత్రుడైనటువంటి ఈ సాంబుడి గర్భం నుండి లోహమయమైనటువంటి ఒక ముసలం పుడుతుంది. ముసలం అంటే రోకలి బండ. మన రోకలి బండలన్నీ కొయ్యతో తయారవుతాయి, కానీ ఇది మాత్రం లోహమయం, లోహంతో తయారైనటువంటిది. అది పుడుతుంది ఇతడి గర్భం నుంచి. అదే ఈ యదు, వృష్టి, భోజ, అంధక అనేటువంటి నాలుగు వంశాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జనుల యొక్క నాశనానికి కారణమవుతుంది. బలరామకృష్ణులు ఇద్దరు తప్ప మిగిలిన యాదవులంతా కూడా నశించిపోతారు ఈ ముసలంతో. బలరాముడేమో స్వయంగా శరీర త్యాగం చేసి సముద్రంలోకి వెళ్ళిపోయి యోగనిష్టలో దేహాన్ని విడిచిపెడతాడు. ఇక భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే భూతలంపై శయనించాడో అదే సమయంలో జరుడు అనేటువంటి బోయవాడు ఒక బాణాన్ని వేస్తాడు. ఆ బాణం యొక్క ములుకు కాలికి తగిలి ఆయన దేహాన్ని విడిచిపెడతాడు అని చెప్పి ఆ తర్వాత శ్రీకృష్ణుడిని దర్శించి వాళ్ళు కాస్త తిరిగి వెళ్ళారు. కొంతకాలానికి సాంబుడికి ముసలం పుట్టింది, అంటే రోకలి బండ. వెంటనే భయపడిపోయారు ఈ కుమారులంతా, ఇదంతా పిల్ల చేష్టలుగా చేసినటువంటి పని, కాస్త గర్వంతో, మాకేమనేటువంటి అహంకారంతో, ఎందుకంటే యాదవుల్ని జయించగలిగినటువంటి వాళ్ళు ఆనాడు భూమండలంలో లేరు అని చెప్తారు. అదీగాక శ్రీకృష్ణ యొక్క కుమారులందరూ కూడా చాలా వీరాధివీరులైనటువంటి వాడు కనుక ఈ అహంకారంతో ఇలా చేశారు గనక ఏం జరుగుతుందని భయపడిపోయి ఈ ముసలాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్దామని ఈ యదుకుమారులంతా కూడా రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఉగ్రసేనుడు సింహాసనం మీద కూర్చుని ఉండగా వీళ్ళు పోయి జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే శ్రీకృష్ణుడు సలహా చెప్పాడు, దీన్ని కాస్త సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున గరుకురాళ్ళు ఉంటాయి, ఆ గరుకురాళ్ళ మీద బాగా రాపిడి పెట్టి దీన్ని కాస్త అరగదీయండి. అరగదీస్తే దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ రసను, ఆ దాంట్లో చచ్చినటువంటి ఆ సన్నని మట్టి లాంటిది అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది, దాంతో వదిలిపోతుంది, మీరు అలా చేసే వచ్చేసేయండి అన్నాడు. వెంటనే వీళ్ళు వెళ్ళి ఈ రోకలబండం తీసుకెళ్ళి బాగా అరగదీయటం మొదలుపెట్టారు. అరగదీస్తున్న కొద్దీ ఆ రసన అంతా కూడా సముద్రంలో కలిసిపోతూ ఉంది. అరగదీయంగా ఇక చిట్టు చివరికి ఒక చిన్న ముక్క ఒకటి మిగిలింది. దాన్ని అరగదీయటానికి వీలు లేదు, చేతులు పెట్టడానికి వీలు లేదు. అందుకని ఆ ముక్కని కాస్త ఏం చేశారంటే అట్లా ఇసిరి కొట్టారు సముద్రంలోకి. అంతా సముద్రంలో పోయింది కదా, ఈ ముక్క కూడా సముద్రంలోకి ఇసిరేశారు. సముద్రుడికి ఒక గుణం ఉంది, పాపం ఏది తలలో ఉంచుకోడు, అన్ని బయటికి పంపించేస్తూ ఉంటాడు. మీరు సముద్రంలోకి ఏవైనా వేయండి, అన్నీ ఒడ్డుకి రావాల్సిందే, ఏది సముద్రంలో ఉండదు. అదిగో అలా మొత్తం ఆ రసనంతా కూడా ఒడ్డుకొచ్చేసింది. ఒక్కొక్క కళ వచ్చేటప్పటికల్లా చాలా దూరం పోతూ ఉంటుంది, ఒక్కొక్క కళ కొంత దూరంలోనే వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్క కళ వచ్చేటప్పటికి చాలా దూరం పోతుంటుంది. అలా పోయినప్పుడల్లా ఈ రసనం, ఈ ముసలం యొక్క రసనంతా కూడా అలా ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ నేల మీద పరుచుకుంది. దాంతోపాటుగా ఈ ములుకు కూడా అలా వచ్చేసింది ఒడ్డుకి. అది ఎక్కడో చోట ఇసుకలో ఇరుక్కుంది. సరే, ఆ రజనంతా కూడా ఏమైందంటే అక్కడ గడ్డి మొలిచింది. ఆ సముద్ర పొడ్డు మొత్తం కూడా బాగా గడ్డి మొలిచింది. సరే, ఉత్పాతాలు కనపడతా ఉన్నాయి, యాదవ కుల నాశనం జరగబోతుందనటానికి అనేకమైనటువంటి ఉత్పాతాలు కనపడతా ఉన్నాయి, ముఖ్యులైనటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి స్వప్నాలు దుస్వప్నాలు వస్తూ ఉన్నాయి, ఇక ప్రమాదం రాబోతుంది అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ సభ చేశారు. ఆ సభలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అందరూ కూడా సముద్ర తీరానికి, పశ్చిమ సముద్ర తీరానికి తీర్థయాత్రకి వెళ్ళండి, అందరూ అక్కడే ఉండండి, ఇక ద్వారకలో ఉండేటువంటి పని లేదు కాబట్టి అందరూ కూడా అలా వెళ్ళండి, మీ సమస్తమైనటువంటి వస్తువులు సామాగ్రి ఆయుధాలు అన్నీ తీసుకొని పదండి అని అన్నాడు. సరే, అందరూ వెళ్ళటం కదా ఓ పెద్ద పండగలాగా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలా వచ్చేసారు. పురుషులంతా వచ్చారు, కొంతమంది స్త్రీలు కూడా వచ్చారు. అలా వచ్చిన తర్వాత అందరూ కూడా అలా కూర్చున్నారు. అప్పటికే కాస్త బాగా తాగుడు ఎక్కువైపోయింది, మధు తాగటం ఇంకా బాగా తాగేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తాగేస్తూ ఉన్నారు. అలా తాగి అలా ఎవరికి వాళ్ళు ఎటు వాళ్ళు అటు పడిపోతూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉన్నారు, ఒకళ్ళు లోటుకి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కృతవర్మ సాక్షి. కృతవర్మ ఏమో దుర్యోధన పక్షంలో యుద్ధం చేసి మిగిలినటువంటి వాడు, చావకుండా. సాక్షికేమో పాండవ పక్షంలో యుద్ధం చేసి చావకుండా మిగిలినటువంటి వాడు. ఇద్దరు మహావీరులైనటువంటి వాళ్ళు. ఆ ఇద్దరు కూడా ఒకరికెదురుగా ఒకరు తటస్థపడటంతో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కృతవర్మ అంటున్నాడు, భూరిశ్రవణ్ణి వధించటంలో పెద్ద గొప్పతనం ఉందయ్యా నీది సాక్షికి. ఎందుకనంటే నిన్నేమో ఆ భూరిశ్రవుడు కింద పడేసి కాళ్ళతో తన్ని నిన్ను ఒక్క నిమిషంలో సంహరించేవాడు, నీ తలకాయ తెగేసేవాడు. కానీ అర్జునుడు వెనక నుంచి బాణం వేసి సహాయపడ్డాడు, అందువల్ల నువ్వు బ్రతికిపోయావు, లేకపోతే నీ బ్రతికి ఏమైపోయేది, ఆ రోజునే అంతమైపోయేది అని అన్నాడు. అలా అనేటప్పటికల్లా సాక్షి అంటున్నాడు, అవును, పసివాడైనటువంటి అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ప్రవేశించినప్పుడు వీరాధివీరులైనటువంటి మీరందరూ కూడా ఆరుగురు యోధులు చుట్టూ చేరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధాన్ని, రథాన్ని, గుర్రాల్ని, సారథిని సంహరించి అతన్ని సంహరించారు కదా, ఏం ప్రతాపం మీది, మీ ప్రతాపం ఏం తక్కువదా అని ఈయన ఎగతాళి చేస్తున్నాడు. ఇద్దరు మాట మీరిపోయింది. ఆ మాటలు మీరిపోయిన తర్వాత చిన్నగా ఆయుధాలు తీశారు, ఆయుధాలతో కొట్టుకున్నారు, ఆ తర్వాత బాణాలతో, ఆ తర్వాత అస్త్రాలతో, అన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు. అటు కొంతమంది చేరారు, ఇటు కొంతమంది చేరారు, బోధులంతా అటు చేరారు, ఋషులంతా ఇటు చేరారు, చివరికి మహాయుద్ధం అయిపోయింది. ఆ యుద్ధంలో చాలామంది చనిపోయారు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళని చంపడానికి వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఆయుధాలు లేకపోయేటప్పటికి అటు ఇటు చూసి కింద గడ్డి ఉంది, ఆ గడ్డి ఉండేటప్పటికల్లా గడ్డిని పీకేశారు, ఆ గడ్డిని పీకటంతో ఆ గడ్డి మొక్కల్లా ఒక ముసలం అవుతుంది. ఆ ముసలం కాగానే విసిరేస్తూ ఉన్నారు. ఆ ముసలం ఎక్కడైతే పడదో కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉన్నారు ఆ ముసలంతో. ఎలా చనిపోతున్నారండి ముసలం? ఇక్కడ ఈ ముసలం అనేటువంటిది ఈనాటి అణవస్త్రం లాంటిది, ఆటంబాంబు లాంటిది. ఇది మహాభారతంలో ఉన్నటువంటి విషయం. దీని గురించి మళ్ళీ తర్వాత మనం చెప్పుకుందాం ఇంకో సందర్భంలో. ఎప్పుడైతే ఈ గడ్డి పీకుతున్నారో పీకినటువంటి గడ్డి అంతా ముసలాలు అవుతున్నాయి. ఆ ముసలాలతో వేసేస్తూ ఉన్నారు. అందువల్ల లక్షల మంది ఈ యాదవులు, యదు వృష్టి భోజాంతకులు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా శ్రీకృష్ణుడు మౌనంగా ఉన్నాడు. బలరాముడేమో సముద్ర పొడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు మధ్యలో ఏదో చెప్పబోయాడు, కానీ ఎవరు వినిపించుకోలా. వినిపించుకోకపోగా ఆయన్ని కూడా ఈ గడ్డి బీకి కొట్టబోయారు. సరే ఆయన వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి ఆయన ఒక చెట్టు నీడన అలా విశ్రమించాడు. ఇక్కడ మొత్తం సేన మొత్తం సమాప్తం అయిపోయింది. ఆయనేమో చెట్టు నీడను విశ్రమించాడు. బలరాముడేమో ఆ సముద్రం లోపలికి వెళ్ళాడు. అలా వెళుతూ వెళుతూ ఒక చోట అట్లా నిలబడ్డాడు. నిలబడ్డప్పటికీ ఆయన ఆకారం మొత్తం సర్పాకారంగా మారిపోయింది. అంతలో అంతరిక్షంలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది ఆయన దేహం. అక్కడ పడిపోయింది. ఇక శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఆ చెట్టు మొదల్ని ఆనుకొని పడుకున్నాడో, కాలి మీద కాలు వేసుకున్నాడు, ఆ కుడికాలి బొటను వేలిని ఆ వేళ్ళని అటు ఇటు కదుపుతూ ఉన్నాడు. ఆ ఎదురుగా చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. సరే అదే సమయంలో ఈ జరుడు బోయేవాడు వస్తూ ఉన్నాడు. ఆ వచ్చేటువంటి వాడు అలా వస్తూ ఉంటే ఆ సముద్రపు ఒడ్డున అతడి కాళ్ళ కింద ఏదో తగిలినట్టుగా ఉంటే తీసి చూశాడు. తీసి చూస్తే ఈ ములుకు. ఎప్పుడు వాళ్ళు ఈ ముసలం మొత్తాన్ని కూడా రసం చేసి సముద్రంలో గలిపితే మిగిలినటువంటి ముక్క ఏదైతే ఉందో ఆ ముక్కను సముద్రంలో విసిరారు, అది కాస్త బయటకు వచ్చింది, అది వీడికి దొరికింది. ఇది బాణానికి గనక తగిలించుకుంటే చాలా బాగా పొదునుగా ఉంది అని అది బాణానికి తగిలించుకున్నాడు. అలా తగిలించుకొని వచ్చాడు. అదిగో శ్రీకృష్ణుడు అక్కడ పడుకొని కాలు ఊపుతూ ఉన్నాడు. ఈయన చూస్తూ ఉంటే ఆ చెట్ల ఆకుల మధ్యలో నుంచి ఏదో ఒక కుందేలు లాంటిది అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపించింది. వెంటనే బాణం వేశాడు. ఈ ములుకున్నటువంటి బాణం వేశాడు. అది కాస్త పోయి ఆయన బొటనవేలికి తగిలింది, కాలి బొటనవేలికి తగిలింది. తగిలేటప్పటికల్లా ఆయన కాస్త అలా కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇంకా ప్రాణం పూర్తిగా బోల. ఎందుకంటే అప్పటికే అర్జునుడికి కబురు చేశాడు. సరే దారుకుడు వెళ్ళి అర్జునుడిని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ బోయవాడు దగ్గరికి వచ్చి చూశాడు. అలా చూస్తే శ్రీ మహావిష్ణువు నాలుగు చేతులతో, చతుర్భుజాలతో, అలా దివ్యమంగళ విగ్రహంతో అలా పడుకొని ఉన్నాడు. చూసేటప్పటికల్లా అతనికి భయం వేసింది. అందుకని ఎన్నో రకాలుగా ప్రార్థిస్తాడు. అయ్యా నేను చూడలేదు, ఇట్లా అనుకోలేదు, నాకు తెలియదు, నేను ఘోరమైనటువంటి పాపం చేశాను అని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి నిలబడతాడు. నువ్వేమి బాధపడబాకు, ఇదంతా ఇలా జరగాల్సింది, అందుకే ఇలా జరిగింది. నువ్వు పూర్వజన్మలో వాలివి, అప్పుడు నిన్ను నేను చెట్టు చాటు నుంచి బాణం వేశాను, ఇప్పుడు నువ్వు కూడా వృక్షం చాటు నుంచి ఇదిగో దీన్ని వేశావు అని చెప్తాడు. దీన్నే మనం కర్మఫలం అని అంటుంటాం. అంటే మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనం ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా అనుభవించాలి అని అంటానికి అదిగో ఇదే నిదర్శనం అన్నమాట. ఆ రకంగా శ్రీకృష్ణుడు తన యొక్క దేహాన్ని చాలిస్తాడు. ఈ ద్వారక మొత్తం కూడా దాంట్లో సముద్రంలో మునిగిపోతుంది. ఇది కథ. అయితే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది? ఈ మొత్తానికి కారణం, ఈ సర్వనాశనానికి కారణం యథా ఎట్లాగైనా సరే జరగాల్సిందే అయినప్పటికీ కూడా దానికి నిమిత్తం ఎవరయ్యారనంటే ఇదిగో ఈ యదుకుమారులు. ఏం చేశారు వీళ్ళు? మహర్షులైనటువంటి వాళ్ళని, మహాత్ములైనటువంటి వాళ్ళని అవమానించాలని చెప్పి, వాళ్ళని ఎగతాళి చేయాలని, పరిహాసం చేయాలనేటువంటి ఉద్దేశంతో, అహంకారంతో, గర్వంతో, అవిధేయతతో వాళ్ళ దగ్గరికి వచ్చి అదిగో ఆ సాంబుడికి స్త్రీ వేషం వేసి, మరి మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు. అంటే ఏమిటనమాట, ఆ మహాత్ముల్ని పరిహసించడం అన్నమాట. కాబట్టి ఇలా పరిహసించారు కాబట్టి వాళ్ళేమో కోపంతో ముసలం పుడుతుంది, దాంతో యాదవ వంశం నాశనం అయిపోతుంది అని శాపం పెడతారు. కాబట్టి ఇలా పెద్దల్ని, మహాత్ములైనటువంటి వాళ్ళని, భక్తులైనటువంటి వాళ్ళని, జ్ఞానులైనటువంటి వాళ్ళని, మునీశ్వరుల్ని, మహర్షుల్ని అవమానించిన, పరిహాసం చేసిన, దూషించిన, మోసగించిన, నిందించిన, సర్వనాశనం జరుగుతుంది. చేసేటువంటిది కొద్ది పని అయినప్పటికీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ధర్మమైనా అధర్మమైనా, పుణ్యమైనా పాపమైనా కొద్దిగా కనుక చేస్తే ఎక్కువ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య అత్రాయతే మహతో భయాత్తని భగవద్గీతలో చెప్పారు. నువ్వు కొద్దిగా ధర్మాన్ని కనుక ఆచరిస్తే నిన్ను అది పెద్ద భయం నుంచి రక్షిస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇలా పెద్దల్ని పరిహసించటం, అవమానించటం, అవిధేయతగా నడుచుకోవటం అనేటువంటిది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకొని మనం సర్వకాల సర్వావస్థల్లో కూడా పెద్దల్ని గౌరవిస్తూ, పూజిస్తూ, మహాత్ముల యొక్క మాటల్ని అంగీకరిస్తూ, వాళ్ళకి ఏ రకమైనటువంటి కష్టం కలగకుండా, బాధ కలగకుండా, వాళ్ళ మనసు నొప్పించకుండా మనం ప్రవర్తించటం చాలా మంచిది, అలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ సంఘటన ద్వారా భారతం తెలియజేస్తుంది, మహాభారతం తెలియజేస్తుంది. ఇంకా మనకి చివరిలో ఒక రెండు పర్వాలు ఉన్నాయి, మహాప్రస్థానం అలాగనే స్వర్గారోహణం ఉంది. ఈ మహాప్రస్థానం కూడా, ఈ మహాప్రస్థానంలో ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. శ్రీకృష్ణుడు దేహాన్ని చాలించిన తర్వాత ఇక మనం ఉండకూడదు అనుకున్నారు పాండవులు. ఎందుకనంటే వాళ్ళ బలం అంతా కూడా అయిపోయింది, శ్రీకృష్ణుడితో పాటుగా బలం పోయింది. దీనికి కారణం ఏమిటనంటే, అర్జునుడు ఆ ద్వారకలో ఉన్నటువంటి స్త్రీలను రక్షించటం కోసం అని చెప్పి వాళ్ళని రథాల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో దొంగలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాల కోసం అని చెప్పి ఆ దొంగలు అందరినీ కొట్టి అవి ఆభరణాలు ఎత్తుకొని పోతూ ఉన్నారు. వాళ్ళని కూడా ఏమీ చేయలేకపోయాడు అర్జునుడు. గాంధీవాన్ని పట్టుకొని బాణం ప్రయోగిద్దామనంటే గాంధీవం చేతిలో పట్టు చిక్కటల్లా, సరే ఏదైనా ఒక అస్త్రం ప్రయోగిద్దామనంటే ఏ అస్త్రమో ఆయనకు గుర్తు రావటల్లా. చివరికి ఆ దొంగలే అందరినీ కొట్టి ఆ వస్తువులు ఎత్తుకెళ్తూ కొంతమంది ఆడవాళ్ళని కూడా ఎత్తుకొని తీసుకొని పోతా ఉన్నారు. అయినా ఏమీ చేయలేక అర్జునుడు నిస్సహాయుడై మిగిలినటువంటి వాళ్ళతో వెళ్ళిపోయాడు. ఇది తెలిసిన తర్వాత ధర్మరాజు ఇక మనం ఉండకూడదు అని నిశ్చయం చేసుకొని మనం వానప్రస్థానానికి వెళ్ళిపోవాలనుకున్నారు. మహారాజులు కనుక వానప్రస్థానానికి వెళ్తే దాన్ని మహాప్రస్థానం అని అంటారు. ఆ వానప్రస్థానానికి వెళ్ళటానికి ముందుగా హస్తినాపురంలో పరీక్షిత్తుని పట్టాభిషిక్తుని చేసి కృపాచార్యుడికి శిష్యుడిగా చేసి ఆ కృపాచార్యుడి యొక్క రక్షణలో ఉంచి, అలాగే ఇంద్రప్రస్థంలో యాదవుడైనటువంటి వజ్రుణ్ణి సింహాసనం ఎక్కించి అతడికి రక్షకురాలుగా సుభద్రని నియమించి ఐదుగురు పాండవులు, ద్రౌపదీదేవి మహాప్రస్థానానికి బయలుదేరారు. ఉన్నటువంటి సంపదలు దాన ధర్మాలు చేసేసారు, నారచీరలు కట్టుకున్నారు, బయలుదేరారు. అలా బయలుదేరి తూర్పు సముద్రం వైపుకు వస్తున్నారు. అక్కడికి వచ్చినప్పటికల్లా అగ్నిదేవుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి, ఓ ధర్మనందన, అర్జునుడు గాంధీవాన్ని తీసుకొని వస్తున్నాడు, ఈ గాంధీవాన్ని నేను కాండవన దహన సమయంలో వరుణదేవుణ్ణి అడిగి అర్జునుడికి నేను ఇచ్చాను, అలాగే అక్షయతూణీరాలు కూడా ఇచ్చాను, మరి శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని, దివ్యమైనటువంటి రథాన్ని ఇవన్నీ ఇచ్చాను, మరి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే దేహాన్ని చాలించాడో ఆయనకి నేను ఇచ్చినటువంటి ఆయుధాలన్నీ కూడా నా దగ్గరికి చేరినయ్యి, మరి కానీ అర్జునుడికి ఇచ్చినటువంటి గాంధీవము, అక్షయతుండేరాలు మాత్రం ఇంతవరకు రాలేదు, వాటిని తీసుకునే వస్తున్నాడు, ఇప్పుడైనా నాకు ఇప్పించండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నాయన అర్జున అదిగో ఇచ్చేసేయని అన్నాడు. అర్జునుడు వెనక ముందాడుతున్నాడు. ఏమిటి దీనికి కారణం అంటే, గాంధీవం మీద పొదగబడినటువంటి రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, వాటి యొక్క మోహంతో ఆ గాంధీవాన్ని వదల్లేక దాన్ని ధరించి వస్తున్నాడు. ఇప్పుడెందుకు, ఎవరి మీద యుద్ధం చేయటానికి? పోయేది వానప్రస్థానికి. ఇలేప్పుడు రాజులా రాజ్యాలు వదిలిపెట్టేసి తపస్సు చేసుకోవడానికి వెళుతున్నారు. ఈ తపస్సు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ఈ గాంధీవం అక్షయతుండేరాలు కావాలన్నా. కాబట్టి అక్కర్లేదు ఇచ్చేసేయమని అంటే ఈయన వెనక ముందు ఆడుతున్నాడు. ఆడితే మళ్ళీ అగ్నిదేవుడు అంటున్నాడు, ఓ ధర్మనందన ఇక నువ్వే ఇప్పించాలి. ఎందుకనంటే ఇవి నేను వరుణదేవుడి దగ్గర తీసుకొని ఇచ్చాను, కానీ అవి నావి కాదు కాబట్టి ఇప్పించమని అంటే, అప్పుడు భీముడు ధర్మరాజు ఇద్దరు చెబితే అర్జునుడు సరే అని అంటాడు. అప్పుడు ఆ సముద్రంలో వదిలేసేయమంటారు, సముద్రంలో వదిలేస్తాం. ఈ చిన్న గాథ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినవి ఎంతో ఉన్నాయి. మనకి ఏ రకంగా ఉపయోగపడినటువంటి, మనం జీవించి ఉన్నంతకాలం మనకి ధనం, సంపదలు, ఇళ్ళు వాకిళ్ళు, ఆస్తిపాస్తులు అన్నీ కావాలి. కానీ వాటన్నిటి మీద మోహాన్ని పెంచుకొని మనకు కావాల్సిందేదో మనం తీసుకొని వెళ్లాల్సినటువంటి సమయంలో కూడా మనం వీటిని వదలలేకుండా ఉంటాం. ప్రతి మానవుడు కూడా లోకంలో ఏం చేస్తున్నాడంటే, తనకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టడం లేదు, వదిలిపెట్టిపోయే వాటి మీద మాత్రం దృష్టి పెడతా ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా ఈ ధనము, సంపదలు, ఇళ్ళు వాకిళ్ళు, మరి బ్యాంకు బ్యాలెన్సులు ఇవన్నీ కూడా వదిలిపెట్టిపోవాల్సిందే. కానీ వీటి మీద మోహం మాత్రం పోయేటప్పుడు కూడా వదలకలదు. కనీసం పోయేటప్పుడన్నా వాళ్ళేమో వానప్రస్థానానికి వెళ్తున్నారు. సరే, మనం వానప్రస్థానానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం ఎప్పుడోకప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. కనీసం అలాంటి సమయంలోనైనా వీటి మీద మోహాన్ని వదిలిపెట్టి భగవంతుని మీద ఆ బుద్ధిని మనం నిలుపుకోవాలనేటువంటి విషయం మనకి ఈ గాథ ద్వారా అర్థమవుతుంది. నిజంగా ఇక్కడ చాలా చిన్న విషయం. ప్రతి వాళ్ళు కూడా ఈ లౌకికమైనటువంటి సంపదలను విడిచిపెట్టలేరు. ఆ సంపదలే నిరంతరము కూడా మన మనస్సుల్లో ఉంటాయి, అంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రాణ ప్రయాణ కాలంలో, అంత్యకాలంలో, మరణ సమయంలో, మరణ సమయంలో కూడా మనం వీటినే గుర్తుపెట్టుకొని వీటినే తలుచుకుంటా కనుక వెళ్ళినట్లయితే మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. మనం మనకు కావాల్సింది ఏమిటో, దారిభత్యం ఏమిటో దాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక మహాప్రస్థానం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, యోగనిష్టలో ఉన్నటువంటి వాళ్ళు, యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు, ధ్యానం చేసేటువంటి వాళ్ళు, జపం చేసేటువంటి వాళ్ళు, సాధనలు చేసేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి నడత నడుచుకోవాలి, ఏ విధమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటి దాన్ని చెప్పటం కోసం ఒక అద్భుతమైనటువంటి గాథ ఈ మహాప్రస్థానానికి సంబంధించినటువంటిది ఉంది. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.